మహాకాళ చక్రవర్తి యంత్రము, మహాకాళ చక్రవర్తి యంత్రలోకి మనం ప్రవేశించడానికి మన మీద ఎంతో ప్రేమతోటి, ఈ భూమి మీదే కాకుండా ఈ సౌర కుటుంబం మొత్తం మీద ఎంతో అనుగ్రహంతో, అనుగ్రహ మాల మంత్రం, అలాగే ఈ మొత్తానికి అధిదేవత జగజ్జనని మహాయోగేశ్వరీ దేవి, ఈ మొత్తం కాన్సెప్ట్ని దర్శించి మనకి ఇచ్చిన, ఇప్పుడు ఒక గాయత్రి మంత్రాన్ని దర్శించిన ఆయన ఎవరు, విశ్వామిత్ర ఋషి. అలాగే మళ్ళీ ఈ కాలంలో గురువుగారు కూడా అలాగే దర్శించారు. అలాగా ఈ మంత్ర ద్రష్ట ఎవరు అంటే శ్రీరామకృష్ణ గురుదేవుడు. జగజ్జని మహాయోగేశ్వరీ దేవుని దర్శించిన వారు, అనుగ్రహమాల మంత్రానికి ఋషి. దాన్ని ఏ పర్పస్ కోసం అయితే వినియోగ, జపే వినియోగ అంటాం. ఒక మంత్రాన్ని ఎందుకు జపం చేస్తున్నామో అప్పుడు జపే వినియోగ అంటే, మహాకాలుడు చక్రవర్తిగా ఈ మొత్తాన్ని రూల్ చేయాలి అని దీనివల్ల వచ్చేది. ఆ యాస్పెక్ట్లో మనం ఇవాళ కిందటి శనివారం జరిగిన క్లాస్ కంటిన్యూషన్గా చెప్పుకుంటాం. ఈ సృష్టి మొత్తం నాలుగు పాదాలుగా ఉంటుంది. నాలుగో పాదం కనిపిస్తుంది, మూడు కనిపించవు. అంటే పరా వాక్కు కనిపించదు, పశ్యంతి వాక్కు కనిపించదు, మధ్యమ వాక్కు కనిపించదు, మరి కనిపించేది వైఖరి వాక్కు. అలాగే మంత్రం కనిపిస్తుంది. మంత్రం ఇప్పుడు పైకి అన్నాం, గాయత్రి మంత్రం, ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అనేది వైఖరి వాక్కులో కనిపిస్తుంది. దీని వెనక్కి వెళ్తే మధ్యమ వాయుకు వాక్కు ఉంటుంది. ఆ మధ్యమ కంటే ఇంకా ముందర పశ్యంతి వాక్కు ఉంటుంది, ఇంకా పైన పర. అలాగే ఒక రూపం కనిపిస్తే దాని వెనకాల మళ్ళీ మధ్యమ రూపం ఉంటుంది, పశ్యంతి రూపం ఉంటుంది, పర ఉంటుంది. ఈ రకంగా గాయత్రి మంత్రంలో కూడా నాలుగు పాదాలు ఉంటాయి. గాయత్రి మంత్రం ఇప్పుడు మనం చూస్తున్నది మూడు పాదాలు, గాయత్రి మన అందరికీ తెలుసు నాలుగో పాదం. అలాగే షోడశిలో కూడా నాలుగో పాదం ఉంటుంది. గాయత్రిలో నాలుగో పాదాన్ని పరో రజసి సావద్ ఓం అంటారు. పర రజస్సుల కంట పరముగా ఉన్న ఆ పదం ఏదైతే ఉందో అని దానికి అర్థం. రజస్సులు అంటే మనకు ఒక భౌతిక పదార్థం కనిపిస్తుంటే దాని వెనకాల అణువులు ఉంటాయి, యాటమ్స్. దాని వెనకాల అణువులు వెనకాల పరమాణువులు ఉంటాయి, ఆ పరమాణువుల వెనకాల శక్తి ఉంటుంది, ఆ శక్తి వెనకాల భగవంతుడు ఉంటాడు, అదే పరబ్రహ్మ ఉంటాడు, లేకపోతే అంతర్యామి ఉంటాడు. ఆ రకంగా మనం ప్రతి చూసే ప్రతి దాంట్లో కూడా వెనకాల ఉండేవి ఏవైతే ఉన్నాయో అవి కంటికి కనపడవు. కంటికి కనిపించేది మటుకు భౌతికమైన వస్తువు. ఒక నీళ్లు కనిపిస్తాయి, ఒక కంప్యూటర్ కనిపిస్తుంది, పుస్తకం కనిపిస్తుంది, పెన్ను కనిపిస్తుంది, మనం వేసుకున్న బట్టలు కనిపిస్తాయి, కానీ ఆ వెనకాల ఉన్న అణువులు పరమాణువులు శక్తి అంతర్యామి కనబడరు. అలాగా ఈ అణువులు పరమాణువులు ఏవైతే సృష్టిస్తున్నాయో, సృష్టిలో పాలు పంచుకుంటున్నాయో, దానికి పైన ఉన్నది ఎవరు అంటే శక్తి శక్తితో కూడిన భగవంతుడు. అది రజస్సులు అంటే అణువులు పరమాణువులు ఉన్న తలం. ఆ రజస్సులు ఏ రకంగా కలిస్తే ఏ పదార్థం ఏర్పడుతుంది అదంతా కూడా పశ్యంతిలో ఉంటుంది. ఆ పశ్యంతి కంటే కూడా పైన ఇంకా పర ఉంటుంది. పర అంటే భగవంతుడు ఆయన సంకల్పం కలిసి ఒకటే స్థితి. దీన్నే శివశక్త్యా యుక్తో యథభవతి ఏది భవతి అని మనకు సౌందర్య లహరిలో మొదటి శ్లోకం ఉంటుంది. శివశక్తులు ఇద్దరు కలిసి ఇదంతా నడుస్తుంది. ఆ సౌందర్య లహరిలో చెప్పిందంతా కూడా ఈ సృష్టి మొత్తం ఎలా వస్తుంది. ఆ సృష్టిలో ఉన్న వైభవం అంతా కూడా అమ్మవారి వైభవం. దాన్ని మనం అర్థం ఎలా చేసుకోవాలి, ఏమేమి చేస్తే మనం అమ్మవారిని దర్శించగలం, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో. ముఖ్యంగా దాంట్లో చెప్పుకునేది ఏంటంటే ఈ ప్రస్తుతం టాపిక్లో ఆ రజస్సులకి పరముగా ఉన్న తేజస్సు ఏదైతే ఉందో అది గాయత్రి. అంటే సృష్టికి మొట్టమొదటగా మూలముగా ఉన్న తేజస్సు, దాన్ని మరో రజసి సావధోం అని గాయత్రి నాలుగో పాదంగా చెప్తారు. అలాగే షోడశికి నాలుగో పాదం ఒక్కటే ఒక్క అక్షరం మాస్టారు ఆయన సంతకం పెట్టే ముందు శ్రీం అని రాసి కింద సంతకం పెడతారు. చాలా ఏళ్ళ నుంచి చేస్తారు. శ్రీం అనేది ఈ షోడశికి నాలుగో పాదం. మరో రజస సావధం శ్రీం అన్నాం అనుకోండి, అది ఒక కండెన్స్డ్ ఫామ్ ఆఫ్ అనుగ్రహమాలమం. మాస్టారు అనుగ్రహమాలమంలో పెద్దది ఇచ్చారు, దాన్ని కండెన్స్డ్ ఫామ్లో పరో రజస సావధం శ్రీం అని కూడా చేయొచ్చు. ఇది కండెన్స్డ్ ఫామ్లో చెప్పచ్చు అని నాకు అనిపించింది ఇప్పుడు చెప్పాను, అందుకని ఎక్కడ చూసామని అడగండి. ఇక్కడ ఏంటంటే గాయత్రి సమస్త సృష్టికి మూల కారణమైన వెలుగైతే, షోడశి ఎవరైతే నిష్టగా చేస్తారో ఎవరైతే చక్కగా చేస్తారో వాళ్ళకి ద్రష్టాస్థితి వచ్చేట్టు చేస్తుంది. ద్రష్ట అంటే చూసేవాడు, దృశ్యము అంటే చూడబడేది. ఆ మధ్యలో రెండిటికి మధ్యలో జరిగే కార్యక్రమం ఏంటంటే చూడటం, చూసేవాడు, చూడబడేది, చూడటం. ఈ మూడు త్రిపుటి ఎప్పుడూ ఉంటుంది. ఈ త్రిపుటిలో ద్రష్టాస్థితిలో ఉంటే సూర్యుడు ఏ రకంగా లోకానికి అంతటికీ సాక్షియో, అలాగా ఈ మొత్తం జరుగుతున్న దాని అంతటికీ సాక్షిభూతంగా భగవంతుడు మనలో ఉంటూ జీవుడు దేవుడు ఇద్దరు మన దేహంలో ఉన్న దేవుడు సాక్షిగా ఉంటాడు, జీవుడు ఈ ఇంద్రియాల ద్వారా మనస్సు ద్వారా అన్ని అనుభవాలు తెచ్చుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ జీవుడు ఈ అనుభవాల నుంచి విసిగి భగవంతుడి వైపు వెళ్తాడో అప్పుడు మనలో ఉన్న భగవంతుడు ఆ జీవుని పట్టుకుంటాడు, పట్టుకుని సాధనా క్రమంలో ముందరికి తీసుకెళ్తాడు. ఈ షోడశి మంత్రం ఎవరైతే చక్కగా చేసుకుంటారో వాళ్ళకి వాళ్ళలో ఉన్న ద్రష్టాస్థితికి వాళ్ళు వెళ్ళేటట్టుగా ఈ మంత్రం మనల్ని అంతర్ముఖులను చేస్తూ లోపల లోపల తీసుకెళ్తుంది. షోడశిలో మూడు ఖండాలు ఉంటాయి. గాయత్రిలో మూడు పాదాలు ఉన్నట్టే షోడశిలో కూడా మూడు పాదాలు ఉన్నాయి. గాయత్రిలో మొదటి పాదం ఏంటి, తత్ సవితుర్ వరేణ్యం, అంతే అయిపోయింది. అంటే ఏదైతే శ్రేష్టమో, ఏదైతే సవిత, ఏదైతే సమస్తాన్ని సృష్టిస్తుందో ఆ సవితే అది, అది వరేణ్యం అని మొదటి పాదం. అలాగే రెండో పాదంలో భర్గో దేవస్య ధీమహి, ధీ అంటే మనం ఒక చిన్న చెంబు తీసుకెళ్ళాం అనుకోండి నది దగ్గరికి, చెంబు నిండా నీళ్లు పడతాయి, పెద్ద గుండెకి తీసుకెళ్తే గుండెకి నిండా నీళ్లు తోడుకొని వచ్చేయచ్చు. అంటే మన దగ్గర ఎంత పాత్రత ఉందో అంత పాత్రత వరకే మనం దేనన్నా గ్రహించగలం, అది ధీ, మనలో ఉన్న ధీశక్తి. భర్గో దేవస్య, దేవస్య భర్గుడు అనే ఆ దేవత మనకి ఇచ్చేది ఏదైతే ఉందో నేను ధారణ చేస్తాను. ధీమహి ధియో యోన ప్రచోదయాన్ని, ఆ తేజస్సు మా అందరి బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుగాక, అది మీ అందరికీ మనందరికీ తెలిసిన అర్థం. అలాగే షోడశిలో కూడా మూడు ఖండాలు ఉన్నాయి, ఒకటి సూర్యఖండం, ఇంకోటి చంద్రఖండం, ఇంకోటి అగ్నిఖండం. అలాగే అవి మన దేహంలో ఉంటాయి. ఇవన్నీ దేహాన్ని గురించి, అంటే బ్రహ్మాండం ఏదైతే ఉందో సృష్టి మొత్తం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలంటే మనం అంతా చూసి తెలుసుకోలేము కాబట్టి మన శరీరాన్ని తెలుసుకోవటానికి మహాత్ములు ఋషులు మనకు అందించిన ఫార్ములా. దాంట్లో ఈ మూడు ఖండాలు ఉంటాయి, అగ్నిఖండం, అలాగే చంద్రఖండం, సూర్యఖండం. సూర్యుడు మనకు కుడివైపు కన్ను, చంద్రుడు మనకు ఎడమవైపు కన్ను, మధ్యలో ఉన్నది అగ్ని. ఇది ఎడం వైపు ఉన్న చంద్రుడు విడానాడి, కుడివైపు ఉన్న సూర్యుడు పింగళానాడి, మధ్య ఉన్న సుషుమ్న అగ్ని. ఇవి మనకు ఎన్నిసార్లు ఏం మార్చినా ఎలా చెప్పినా ఇలాగే వస్తాయన్నమాట. కిందటిసారి మనం అనుగ్రహమాల మంత్రంలో ఈ ఖండాల గురించి డీటెయిల్డ్గా చెప్పుకున్నాం, కాబట్టి మళ్ళీ మనం రిపీట్ చేసుకోవట్లేదు, జస్ట్ అలా పై పైన చెప్తున్నాను. వీటన్నిటికీ మూలమేంటి, ఈ ఖండాలన్నిటికీ మూలమేంటి? సూర్యుడికి, చంద్రుడికి, అగ్నికి. సోమ సూర్యాగ్ని లోచన అని చెప్పి అమ్మవారికి నామం ఉంటుంది. ఆవిడ భగవంతుడికి, భగవంతుడి శక్తికి అభేదం, శివుడికి, శివుడి శక్తికి అభేదం. కాబట్టి శివుడు శక్తి రెండు ఉన్నారు అనకూడదు, ఒక్కళ్ళే శివుడే శక్తి, శక్తే శివుడు. అందుకని శక్తితో కూడిన భగవంతుడు అంటాం. భగవంతుడు శక్తితో కూడే ఉంటాడు, ఎప్పుడు శక్తి లేకుండా ఉండడు, మనం ఉంటాం కానీ. అక్కడ ఈ శ్రీచక్రం అనేది ఒక ఈ షోడశీ మంత్రానికి యంత్రము. ఈ యంత్రం ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే ఒక ప్యాటర్న్లో ఉంటుంది, అంటే ఒక పద్ధతి ప్రకారం దాన్ని తయారు చేస్తారు. ఒక యంత్రాన్ని గీయాలంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం ఆ గీతలకి ఒక అమరిక ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే అది మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది. ఆ గీతలను చూస్తూ ఉంటే మనకు కొన్ని విషయాలు తెలియకుండానే తడుతుంటాయి అన్నమాట. ఒక పైథాగరస్ ఏం చేసేవాడు ఏంటంటే దీని గురించి చెప్పడానికి పిచ్చి గీతలు గీసి ఒక బోర్డు, చక్కటి ఒక ట్రయాంగిల్ గీసి ఒక బోర్డు పెట్టాడు. రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు దాన్ని చూసి పిచ్చి గీతలు చూసి పిచ్చి గీతలు ఉన్న బోర్డు వేచిచ్చి ఏం బాగాలేదు అనేవాళ్ళు, ట్రయాంగిల్ చూసి బాగుంది అనేవాళ్ళు. వాళ్ళు చదువుకోని వాళ్ళు, వాళ్ళు ట్రయాంగిల్స్ గీతల గురించి ఏం తెలియదు. అంటే మన చదువుతో సంబంధం లేకుండా మన అందరి మీద, మన చేతనత్వం మీద ప్రభావం చూపించే ఒక పద్ధతి అన్నమాట. దాన్ని ఆ రేఖలన్నింటినీ ఒక పద్ధతి ప్రకారం గీస్తే, అంటే సర్కిల్స్, ట్రయాంగిల్స్, స్క్వేర్స్, లేకపోతే షడ్భుజి, లేకపోతే రాంబస్, ఇలా ఎన్నో ఉంటాయి జామెట్రికల్ ఫిగర్స్. ఆ జామెట్రికల్ ఫిగర్స్ అన్నిటినీ మనం ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసినప్పుడు మన చేతనత్వం మీద విశేషమైన ప్రభావం చూపిస్తుంది. దానికి చదువు రావక్కర్లేదు, మంత్రాలు రావక్కర్లేదు, ఏమీ తెలియక్కర్లేదు. మాకు మహాకాల చక్రవర్తి యంత్రం అంటే ఏం తెలియదండి, ఏం పర్వాలేదు, ఏం తెలియకపోయినా దాని రోజు కాసేపు చూస్తూ కూర్చుంటే బెస్ట్, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో రీసెర్చ్ స్కాలర్స్ ఏం చెప్తున్నారంటే ద బెస్ట్ అవైలబుల్ యంత్రం ఏంటంటే శ్రీ యంత్రం. దానికి ఉన్న ప్యాటర్న్స్ చూస్తూ ఉంటే చాలు, మనలో ఎంతో మార్పు వస్తుందని వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు కూడా. బాగా చదువు రావాలన్నా, దేంట్లోనే మనం బాగా వృద్ధి చెందాలన్నా, ఇది ఈ శ్రీచక్రం విషయం. ఈ శ్రీచక్రం గురించి ఇంకా రెండు మాటలు చెప్పుకోవాలి. దాంట్లో ఏంటంటే శివుడు శక్తి వేరువేరు కాదు, కలిసే ఉంటారు అన్నట్టుగానే ఎలా చెప్తోందో శాస్త్రం, అలాగే ఈ శ్రీచక్రంలో కూడా శివుడికి సంబంధించిన నాలుగు కోణాలు పైకి, అమ్మవారికి సంబంధించిన కోణాలు ఐదు కిందకి ఉంటాయి, మొత్తం తొమ్మిది ఉంటాయి. మన దేహంలో కూడా తొమ్మిది ఉంటాయి. ఈ తొమ్మిది నాలుగు ఐదుగా విడిపోవటంలో నాలుగు ఎక్కడొచ్చినా సులభంగా గుర్తుపెట్టుకోండి, అంతఃకరణ చతుష్టయము, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇవి శివుడికి సంబంధించినవి అని అన్నారు. అంటే వీటి ద్వారా మనం మంచి చేయగలం. ముందర వాటిలో శివతత్వం నెలకొంటే అప్పుడు ఐదు ఎక్కడొచ్చినా గుర్తయిందంటే ఐదు పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ ప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ దేన్ని ఆధారంగా చేసుకుని పనిచేస్తాయి. మనం కోశాల గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం, ఈ ప్రాణమయ కోశం మనోమయ కోశం అధీనంలో ఉంటుంది, దాని ప్రకారం పనిచేస్తుంది. కాబట్టి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఏవైతే ఉన్నాయో అవి శివుడికి సంబంధించినవి చెప్పడం జరిగింది. ఆ శివుడికి సంబంధించిన నాలుగు కోణాలు, అమ్మవారికి సంబంధించిన ఐదు కోణాలు కలయికతోటి తొమ్మిది ఏర్పడి నవావరణ పూజ అని చెప్పి మనకు శ్రీచక్రాన్ని పూజ చేస్తారు. తొమ్మిది ఆవరణలు ఉంటాయి దానికి. ఆ మొట్టమొదట వ్యక్తమయ్యేది మటుకు ఎప్పుడూ బిందువే. ఆ బిందువుకి నశింపు లేదు, ఆ బిందువు పెద్దదవదు, చిన్నదవదు, ఎప్పుడు అలాగే ఉంటుంది. అది వృద్ధి క్షయాలు లేవు, ఈ బిందువుకి వృద్ధి క్షయాలు లేవు. ఇంకా ఈ వృద్ధి క్షయాలు లేని ఈ బిందువు నుంచి మొట్టమొదటిగా ఒక త్రికోణం ఏర్పడుతుంది. త్రికోణం అంటే మూడు మూడు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఏర్పడతాయి. మూడు ఏర్పడటం అంటే గాయత్రి మంత్రంలో చెప్తారు. సూక్ష్మ ప్రకృతి ఏదైతే ఉందో దాని ద్వారానే మొత్తం సంచలనం అంతా జరుగుతుంది. సూక్ష్మ ప్రకృతి గురించి గురువుగారు ఏం చెప్తారు, హ్రీం శ్రీం క్లీం అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిమూర్తులు, త్రిగుణాలు, ఇలాగా మూడు 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 అన్నీ కూడా ఆ బిందువు నుంచి తయారవుతాయి. తర్వాత చతుర్దశ అంటే నాలుగే ఉంటాయి, తర్వాత నాలుగు కూడా ఆ దాంట్లోంచి ఏమవుతుంది, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం. తర్వాత అహంకారం నుంచి కొన్ని అంటే సత్వగుణం నుంచి కొన్ని, తమో రజోగుణం నుంచి కొన్ని, తమోగుణం నుంచి కొన్ని మనకు శరీరంలోవి తయారవుతాయి. ఇలాగ సృష్టి మొత్తం జరగడమే శ్రీచక్రం గురించి తెలుసుకోవడం అన్నమాట. అవి మొత్తం నైన్ స్టెప్స్గా జరుగుతాయి. కాబట్టి ఒక్కొక్క ఆవరణ అంటే ఆవరణ అంటే ఒక దాన్ని కప్పి ఉంచడం, మధ్యలో బిందు ఉంటుంది, దాని చుట్టూ త్రికోణం ఉంటుంది, దాని చుట్టూ ఇంకో కోణం ఉంటుంది, దాని చుట్టూ ఇంకా బహిర్దశారం, అంతర్దశారం, ఆ తర్వాత షోడశ దళం, ఆ తర్వాత మేఖల అంటాం, ఇవన్నీ కూడా తయారవుతాయి. ఇక్కడి నుంచి చిత్త చివరగా భూమి మీద ఆనుకున్న త్రిపురం ఏదైతే ఉందో, మేఘం ఏదైతే ఉందో, అక్కడి నుంచి బిందు వరకు లెక్కేస్తే తొమ్మిది స్టెప్స్ వస్తాయి అన్నమాట. ఆ తొమ్మిది స్టెప్స్కి ఒక్కొక్క ఆవరణకి ఆవరణ దేవతలు అని ఉంటారు. ఆ ఆవరణ దేవతలందరినీ మనం పూజ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి బిందు దగ్గరికి వస్తాం. అప్పుడు అమ్మవారికి బిందు తప్పన సంతుష్ట అని చెప్పి ఒక నామం ఉంటుంది, లలితా సహస్రనామంతో రహస్తర్పణ తర్పిత త్రికోణ మధ్యస్థ త్రికోణ మధ్యగా ఇలా ఉంటుంది అమ్మవారి పేర్లు. ఆ బిందు స్వరూపం ఏదైతే ఉందో అది స్వయంభూ, అది ఆ బిందువు మనందరిలో ఉంటుంది, దాన్ని శ్రీం అంటాం. శ్రీం అంటే మహాశక్తి స్వరూపుణి. ఈ సృష్టి మొత్తాన్ని ఏ శక్తి నడుపుతుందో దాన్ని శ్రీం అంటాం. దాన్ని వేరే భాషలో కుండలిని అంటారు. ఒక భాషలో దాన్ని కుండలిని అంటారు, ఇంకొక భాషలో వాళ్ళు శ్రీం అంటారు, ఇంకొక భాషలో వాళ్ళు శ్రీ సూక్తంలో చెప్పబడిన పరదేవత అంటారు. ఇలాగ ఎన్ని పేర్లు ఎలా చెప్పినా అక్కడ జరిగేది మటుకు పరమాత్మ సంకల్పం, పరమాత్మ సంకల్పించిన ఆ స్ఫురణ ఏదైతే ఉందో దాన్ని గాయత్రి అనుకుంటే, ఆ సంకల్పాన్ని ఎగ్జిక్యూటివ్ చేసే శక్తి ఏదైతే ఉందో ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒక కంపెనీ ఉందనుకోండి, ఒకడు మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు, ఇంకొకళ్ళు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటాడు, చైర్మన్ ఉంటాడు, చైర్మన్ వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అలాగా ఈ పరమాత్మ సంకల్పించినది ఏదైతే ఉందో పరమాత్మ, పరమాత్మ సంకల్పం, అక్కడ వరకు వచ్చేసరి గాయత్రి వస్తే ఆ తర్వాత ఈ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేసే శక్తి ఏదైతే ఉందో అది క్రియాశక్తి, అదే శ్రీం. మొత్తం సృష్టి మొత్తానికి ఉన్న కుండలిని శక్తి అన్నమాట. వ్యక్తిగా ఎలా కొండల్ని ఉంటుందో, భూమికి కొండల్ని ఉంటుందో, సౌర కుటుంబానికి కొండల్ని ఉంటుందో, అలాగే ఇలాంటి సౌర కుటుంబాలు ఎన్నో ఉంటాయి వేల వేల, అవన్నిటికీ ఇలా విశ్వం మొత్తానికి పనిచేసే శక్తి ఏదైతే ఉందో దాన్ని శ్రీం అంటాం. అంటే మనం ఒకసారి శ్రీం అన్నామంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, మనలో ఉన్న కొండల్ని, ఈ విశ్వం అంతటినీ నడిపించే కొండలనితో ఒకటవుతోంది అనే భావన ఉండాలి. ఊరికే శ్రీం శ్రీం చేయమని వాళ్ళు అక్షరాలు జపం చేసేవండి అంటే ఏమి రాదు. ఈ భావన ఉంటేనే ఒకసారి చేసినా వస్తుంది, రెండుసార్లు చేసినా వచ్చేస్తుంది, కొందరికి ఒక కొన్నిసార్లు చేస్తే వచ్చేస్తుంది, కొందరికి అయితే తలుచుకోగానే వచ్చేస్తుంది. ఇవన్నీ వాళ్ళ వాళ్ళ శ్రద్ధ మీద, ఆ గురువు యొక్క మాట మీద ఉన్న విశ్వాసం మీద వస్తాయి. ఇది శ్రీచక్రం గురించి చాలా 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 టూకీగా చెప్పుకుంటున్న విషయం. ఇంకొంచెం ఇంకా చెప్పాలంటే మనకు తెలుగులో అక్షరాల్లో అచ్చులు ఉంటాయి 16, అవి మనకు ఈ కంఠంలో ఉంటాయి, విశుద్ధి చక్రంలో ఉంటాయి 16. అవి శక్తికి సంబంధించినవి, శక్తి లేకపోతే శివుడు ఏం పని చేయలేడు అంటారు. ఈ ఇవన్నీ ఉన్నాయి కదా అహా వరకు, అవి అమ్మవారికి సంబంధించిన అక్షరాలు, శక్తికి సంబంధించినవి. ఆ తర్వాత కా నుండి హా వరకు హల్లులు ఉంటాయి, ఇవన్నీ కలిపితే ఆ హల్లుల్లో కా ఉందనుకోండి, కా ఎలాగ చెప్పాలంటే ఉక్ ప్లస్ ఆ కా అవుతుంది, అంతే తప్ప కా అనేది అక్కడ ఉండదు. అంటే అచ్చులతో కలిస్తేనే హల్లులకి ఎగ్జిస్టెన్స్ లేకపోతే లేదు. అందుకని శివశక్తియా యుక్తో ఎది భవతి, అక్కడ ఆయన స్పందించా కూడా స్పందించలేట శివుడు శక్తి లేకపోతే. అలాగే ఈ అక్షరాలు ఏమి అర్థాన్ని కూడా ఇవ్వవు మనకు, గమ్ అన్నాం అనుకోండి, గమ్లో ఏముంటాయి? అగ్ ప్లస్ ఆ ప్లస్ సున్నా గమ్ అవుతుంది, కమ్ అవుతుంది. శ్రీమ్ ఉందనుకోండి, ఇష్ ప్లస్ ఆర్ ప్లస్ ఆ ప్లస్ సున్నా శ్రీమ్, ఈ ప్లస్ సున్నా శ్రీమ్. ఇలాగా అచ్చులు కలిస్తేనే హల్లులకి ఒక అర్థవంతమైన ఒక అక్షరంగా తయారవుతుంది. ఆ రకంగా వాక్కు ద్వారా సృష్టి మొత్తం జరిగింది కాబట్టి ఆ వాక్కు ద్వారా సృష్టి ఎలా జరిగిందో అది కూడా మనకు శ్రీచక్రం ద్వారా తెలుస్తుంది. ఇంకా గాయత్రి త్రిమూర్త్యాత్మకం, అంటే ముగ్గురు ఎవరైతే ఉన్నారో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళకు కూడా మూలం గాయత్రి, ఆ మూలమైన వెలుగు. ఈ వెలుగు నుండి గాయత్రి ఏం చేస్తుంది? సృష్టి మొత్తాన్ని వ్యక్తం చేస్తుంటే శ్రీం అనే శక్తి ఏం చేస్తుంది అంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అని ఇప్పుడే చెప్పుకున్నాము. ఇంకా ఈ శ్రీచక్రంలో మూడు ఖండాలు ఉంటాయని చెప్పుకున్నాం, అగ్ని, తర్వాత సూర్యుడు, తర్వాత సోముడు. అగ్నికి 108 కళలు ఉంటాయి. కళ అంటే శక్తి అనమాట. మనం 108 జపం చేస్తాం. ఒక్కొక్క పాదానికి 4 చొప్పున 12 రాశుల్లో ఉన్న అక్షర మన నక్షత్రాలు అన్ని పాదాలు కలిపితే 108 వస్తాయి. ఆ 108 ఏవైతే ఉన్నాయో అది అగ్నికి సంబంధించిన కళలు. అలాగే సూర్యుడికి 116 కళలు, అలాగే సోముడికి 136 కళలు. ఇవన్నీ కలిపితే 360 అవుతాయి. ఈ 360 360 రోజుల కిందకి సరిపోతాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఏవి, ఈ కళలన్నిటికంటే కూడా అతీతమైన ఒక కళ ఉంటుంది, అది నిత్య అంటాం దాన్ని. నిత్య నిత్య షోడశిక రూప నవయవ్వన అని చెప్పి ఒక మంత్రం ఉంటుంది మనకు. నిత్య అక్కడ కాపాలి, షోడశిక రూప. నిత్య అంటే ఈ బిందు ఏదైతే ఉందో శ్రీచక్రంలో అది నిత్య, అది ఎప్పుడు తరగకుండా పెరగకుండా ఎప్పుడు అలాగే ఉంటుంది, నిత్యం ఉంటుంది అది. మిగతావన్నీ చంద్రకళలు తగ్గుతుంటాయి పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి పెరుగుతుంటాయి. ఇక్కడ మటుకు ఏమి భేదం లేకుండా ఎప్పుడు అలాగే ఉంటుంది. ఈ సోముడు ఏవైతే ఉన్నారో సహస్రార కమలంలో ఉండే చంద్రుడు కాకుండా మనం ఎస్ట్రాలజీలో చెప్పుకున్నాం, సోముడు అనే ఒక బ్రహ్మాండీయ శక్తి ఒకటి ఉంటుంది. ఆ సోముడి నుంచి వచ్చే ఆ సోముడే అమ్మవారితో పాటు అంటే లక్ష్మీదేవితో పాటు సముద్ర మధనంలో పుట్టినవాడు. ఆయన కళ నిత్య కళ, ఆ నిత్య కళాస్వరూపం. అందుకనే సుధాసాగర మధ్యస్థ అని చెప్పి అమ్మవారిని ధ్యానం చేయమంటారు. ఈ వృద్ధిక్షయాలు లేని ఈ తల్లి ఏదైతే ఉందో ఆవిడ పేరు నిత్య. ఈ నిత్యతో కూడుకున్న ఈ శ్రీచక్రం ఈ బ్రహ్మాండానికి ఒక గుర్తు. ఆ బ్రహ్మాండం అంతా తెలుసుకోవాలంటే మన పిండాండం గురించి తెలుసుకోవాలి. కాబట్టి బ్రహ్మాండంలో ఏముందో అదంతా మన శరీరంలో కూడా అదే ఉంటుంది పిండాండం. కాబట్టి శ్రీచక్రం అంటే ఈ శరీరమే అని తెలుసుకోవాలి. పంచ తన్మాత్ర స్వరూపం, పంచ భూతాత్మకం, పంచ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించింది, ఇవన్నీ కూడా మనకు ఈ శ్రీచక్రంలోనే ఉంటాయి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం అటు గాయత్రి గురించి కొంత చెప్పుకున్నాం, ఇటు షోడశి గురించి చెప్పుకున్నాం. ఈ రెండింటిని కలిపి ఇచ్చిన అనుగ్రహమాల మంత్రం గురించి చెప్పుకుంటాం. జనరల్గా ఇప్పుడు గంగా యమున కలిసి అనుకోండి, అక్కడ గంగ ఉండదు యమున ఉండదు, రెండు కలిసి కొత్తది వస్తుంది. సంగమం అంటేనే అక్కడ కొత్త సృష్టి వస్తుంది అనమాట. అలాగా గాయత్రిని షోడశిని కలిపితే అక్కడ గాయత్రి ఉండదు షోడశి ఉండదు, కొత్తది వస్తుంది. ఏంటది? కానీ గాయత్రి నుంచి కానీ షోడశి నుంచి కానీ రెండు కలిసినప్పుడు రెండింటి యొక్క లక్షణాలు ఉంటుంది. మళ్ళీ కొత్తదానికి కూడా రెండు నదులు కలుస్తుంటే ఇంక మూడోది ఒకటి వస్తుంది. అంటే ఇప్పుడు ఆత్మ పదార్థం ఈ రెండింటి కలయిక వల్ల చేతనత్వం అనేది కొత్తది ఒకటి ఉదయిస్తుంది అని మనకు స్పిరిచువల్ ఫీల్డ్లో అందరికీ తెలిసే విషయం. ఆ చేతనత్వం రావటం అనేది ఏదైతే ఉందో సత్, చిత్, ఆనందం అని భగవంతుడు మూడుగా ఉంటాడని చెప్పుకున్నాం. అలాంటి భగవంతుడు అంతా కలిపి ఒకటే మాటతోటే ఆత్మ అన్నాం అనుకోండి. ఆత్మ ఏం చేస్తుంది? లీలగా సృష్టిని అంతా చేస్తున్నప్పుడు పదార్థాన్ని సృష్టించింది. ఈ పదార్థము ఈ ఆత్మ రెండు కలయిక వల్ల చేతనత్వం అనేది ఒక మూడో పాయింట్గా బయటకు వస్తుంది. ఈ రెండింటి కలయిక వల్ల ఇంకొకటి వస్తుంది. అలాగే ఈ గాయత్రి మంత్రము ఈ అను మన షోడశి ఈ రెండింటి కలయిక వల్ల మూడవది ఒకటి వస్తుంది. అది ఏంటి ఆలోచించాలి, ఆలోచిస్తే తెలుస్తుంది. అందుకే దానికి ఏం చెప్తారంటే అనుగ్రహము. అదేంటి గాయత్రిను షోడశి కలిస్తే అనుగ్రహం రావడం ఏంటి? అనుగ్రహం అంటే ఏంటి? మనం ఏమి అడగకుండానే ఇచ్చేదన్నమాట. తల్లి పిల్లలు ఏమి అడగరు, కానీ పిల్లలు మళ్ళీ నాకు ఇది ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేయకుండా తల్లి ఏం చేస్తుందంటే పిల్లలకి వాళ్ళకి కావాల్సిందంతా చేస్తుంది. తను కష్టపడైనా సరే, తనకు నష్టపోయినా సరే, అదంతా అవ్యాజము అంటారు. అంటే దానికి ఏం కారణం లేదు. అలాంటి అవ్యాజమైన కరుణ ఏదైతే ఉందో అది అనుగ్రహం. అదేంటి ఇదివరకు నుంచి ఉన్నాయి కదండి, కొత్తగా మళ్ళీ అనుగ్రహం ఒకటి ఈ రెండు మంత్రాలు కలిపి అనుగ్రహం ఇవ్వాలా అదొక లేదా అంటే దానికి ఆన్సర్ ఉంది. మన కార్యక్రమాలకి ఎవరెవరు ఈ యుగ నిర్మాణ యోజన కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఎవరైతే గురుదేవులు ఇచ్చిన పిలుపు విని మహాకాలుడు పిలుపు ఇది మీరందరూ ఈ పనులు చేయండి అని చెప్తే దానికి నిజంగా నమ్మి చేస్తున్నారో వాళ్ళకి కావలసిన శక్తి ఒకటి ఉంటుంది. ఆ శక్తిని ఈ మహాతల్లి ప్రసాదిస్తుంది. ఇప్పుడు మాస్టర్ సివివి గారి ప్రేయర్ చేస్తాం అనుకోండి, దాంట్లో కూడా క్లియర్గా ఉంటుంది ఈ యోగానికి అధిపతి చెప్తున్నాడు ఇది ఇలా చేయండి మీరు, ఆయన చెప్పింది కాకుండా వేరే చేస్తే మీకు దీంట్లో ఏమీ ఛాన్స్ లేదు అని క్లియర్గా ఉంటుంది. అలాగా ప్రతిదానికి కూడా ఒక అధిదేవత, ఒక రక్షించే శక్తి ఒకటి ఉంటుంది ప్రతిదానికి. గురువుగారు అంత మహా సంకల్పం తీసుకుని దాన్ని అంత వ్యాప్తం చేయడానికి ఆద్య శక్తిని పెట్టుకున్నారు అని చెప్పుకున్నాను. అలాగే మాస్టరు ఏం చేశారు, ఈ మన లక్ష్యం ఏదైతే ఉందో భూమిపై స్వర్గావతరణ అనే దాన్ని నెరవేర్చడానికి పర్టికులర్గా ఈ శక్తిని అవతరింపచేశారు. అది గుర్తుపెట్టుకుని ఈ గాయత్రి మంత్రము అనుగ్రహమాల మంత్రం కలిపేశారు అనకూడదు, చాలామంది అప్పుడు అన్నారు. అలా కాకుండా వీటి కంబైన్డ్ ఎఫెక్ట్ ద్వారా మనకి ఏంటంటే భూమిపై స్వర్గావతరణ జరగటానికి ఏది అడ్డుపడుతుందో, దుష్ప్రవృత్తులు ఏవైతే అడ్డుపడుతున్నాయో వాటిని తొలగించే శక్తి మనకు దీనివల్ల వస్తుంది. ఇంతవరకు తెలుసుకొని ఇప్పుడు మహాకాల చక్రవర్తి వైపు వెళ్దాం. మహాకాలుడు అంటే ఎవరు? భగవంతుడే. కాలోస్మి లోక క్షయకృత్ ప్రబుద్ధో అని చెప్పి మనకు విశ్వరూప సందర్శన యోగంలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, నేను కాలస్వరూపుణ్ణి, వీళ్ళందరినీ నేను మింగేస్తున్నాను అంటి. అలాంటి మాట మళ్ళీ మొత్తం శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత ఇంతవరకు ఏ మహాత్ముడు మళ్ళీ నేను కాలస్వరూపుణ్ణి అనలేదు. నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి అనొచ్చు, నేను పరమాత్మను అనొచ్చు, నేను పరబ్రహ్మ అనొచ్చు, నేను భగవంతుని అనొచ్చు, ఎన్ని చెప్పినా ఒక గురువుగారే ఆడుకున్నారు ఆ మాట, నేను మహాకాలుణ్ణి అని. ఏ రకంగా అయితే యుద్ధభూమిలో కృష్ణుడు అర్జునుడికి విశ్వరూపం చూపించి నేను కాలపురుషుణ్ణి వీళ్ళందరినీ చూడు ఎలా మింగేస్తున్నానని చూపించాడు, అలాంటి మాట మళ్ళీ గురుదేవులే అన్నారు, మహాకాలుణ్ణి నేను. మహాకాలుడు అంటే దుష్ప్రవృత్తులన్నింటినీ కూడా నశింపజేసే శక్తి అనమాట. అలాంటి నశింపజేసే శక్తి గురుదేవులు ఆయనే ఆ స్వరూపంగా వచ్చారు మన మధ్యకి. వచ్చినప్పుడు దుష్టత్వాన్ని దండించే ఆ శక్తే మహాకాలుడు. అందుకని భూమిపై ఉన్న ఇదివరకు రాక్షసులు ఒకడు ఇద్దరు ఉండేవారు, ఆ కంసుడో లేదా రావణాసురుడో చంపేస్తే మొత్తం పోయేది. ఇప్పుడు అలా కాదు, మనుషుల మనస్సుల్లో దాక్కుని ఉంటారు ఆ దుర్గుణాలనే రాక్షసులు. వాళ్ళని చంపాలంటే అందరినీ చంపేస్తే తప్ప భూమి మీద ఎవడు, ఇంకొండరు అందరిని చంపుకుంటూ పోతారు. అందుకని ఏం చేస్తున్నారు వాళ్ళు, గురువులు కూడా వాళ్ళ పద్ధతులు మార్చుకుంటున్నారు చంపడం ఎవరిని, వాళ్ళ మనసులో ఉన్న ఆ దుష్టత్వాన్ని పోగొడతారు. అలాంటి మనసులో ఉన్న దుష్టత్వాన్ని పోగొట్టే శక్తిని ఒకటి భూమి మీద దించాలి అంటే అనుగ్రహమాల మంత్రం ఎక్కువగా జరగాలి. గాయత్రి మంత్రం చేస్తున్నాం కదండి, మళ్ళీ కొత్తగా ఇది కావాలంటే గాయత్రి మంత్రం వల్ల ఈ పాటికి మీకు అందరికీ తెలుసుంది, అది మనందరి బుద్ధుల్లో సన్మార్గము వైపు ప్రేరేపిస్తుంది. నువ్వు మంచి పని చేయి, మంచి పని చేయి, మంచి పని చేయి అని చెప్తుంది. అనుగ్రహమాల మంత్రం ఏం చేస్తుంది, మనలో ఉన్న దుష్టత్వాన్ని పోగొడుతుంది. అంతే, మనలో ఇదివరకు అసూయ ఉంది, చేయటం మొదలెట్టి అసూయిపోతుంది. ఇదివరకు మనం పక్క వాళ్ళని చూసి అసహించుకుంటున్నాం, ఇప్పుడు అది చేస్తే పోతుంది. ఇదివరకు మనకు ఇంకొకళ్ళు అంటే ఈర్ష్య ఉండి ఉంటుంది, వాళ్ళకు ఉన్నది నాకు లేదనేది అసూయ, వాళ్ళకి ఉంది నాకు ఇంకా ఎక్కువ ఉండాలి అనే రజోగుణంతో వచ్చిన బాధలు ఉంటాయి. ఇవన్నీ కూడా తమోగుణంతో వచ్చిన ఉంటాయి, ఇవన్నీ కూడా మనం మనంతా మనం పోగొట్టుకోలేని ఉంటాయి. అవన్నీ కూడా ఈ అనుగ్రహమాల మంత్రం చేయటం వల్ల మనలో ఉన్న దుష్టత్వం ఏదైతే ఉందో, మనం కుజుడు గురించి చెప్పుకున్నాం ఏమని, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి పోగొట్టుకోవడానికి అగస్త్య మహర్షి వారి ఆశ్రమంలో చేరిన శిష్యులకి మొట్టమొదటిగా ఉపదేశించే మంత్రం సుబ్రహ్మణ్య మంత్రం. క్ష ర వ న భ వ ఆరు అక్షరాలు ఉంటాయి. ఆరు ముఖాలకి ఆరు అక్షరాలు. దానివల్ల ద్వంద్వాతీత స్థితి వస్తుంది అని అప్పుడు ఇచ్చారు. అలాగా మాస్టర్ దగ్గరికి వచ్చి మాస్టర్ చెప్పిన పద్ధతిలో సాధన చేసుకుంటూ యుగ నిర్మాణ యోజన కార్యక్రమాల్లో మహాకాలుడు పిలుపు ప్రకారం ఎవరు చేయదలుచుకున్నారో వాళ్ళకి ఈ మహాయోగేశ్వరి శక్తి అందుకోవాలి అంటే అనుగ్రహ మాల మంత్రాన్ని చెయ్యాలి. అప్పుడేమవుతుంది, మనలో ఉన్న దుష్ప్రవృత్తులు ఆటోమేటిక్గా బయటికి పోతాయి. ఇలాగ ఇలాగ యుగ నిర్మాణ యోజన నెరవేర్చడానికి ఇచ్చిన ఈ అనుగ్రహమాల మంత్రంతో పాటు ఒక యంత్రం కూడా ఇచ్చారు. దాని పేరు మహాకాల చక్రవర్తి యంత్రం. మంత్రము, యంత్రము, ఇంకొకటి ఏం చెప్పుకుంటాం, తంత్రం. వీటి గురించి కొంత బేసిక్గా తెలిస్తే తప్ప ఇవి పెద్దగా ఎక్కవు. మంత్రం అంటే గుర్తుపెట్టుకోండి, చాలా సులభంగా మననాత్ త్రాయతి ఇది మంత్ర. ఎవరైతే అది మననం చేస్తారో వాళ్ళని రక్షిస్తుంది. ఎవరు ఆ మంత్రాన్ని చేస్తారో వాళ్ళని రక్షిస్తుంది, అది మంత్రం అంటే సులభంగా. గాయత్రి అంటే ఏంటి, గాయంతా త్రాయతి ఇది గాయత్రి. ఎవరైతే దాన్ని పాడతారో, పాడటం ఏంటి, ఏమన్నా సంగీతమా, కానీ అంతవరకు చెప్పుకుందాం. గాయంతాం త్రాయతి ఇది గాయత్రి. ఎవరైతే గాయత్రిని గానం చేస్తారో వాళ్ళని రక్షిస్తుంది అని గాయత్రికి డెఫినేషన్. మననాత్ త్రాయతి ఇది మంత్ర. మంత్రం అంటే ఎవరు మననం చేస్తారో, మననం చేయటం అంటే మళ్ళీ 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 మళ్ళీ. మనకు చాలా ఇష్టమైన సినిమా చూసాం అనుకోండి, ఏదో ఈ మధ్య కొత్తగా వచ్చిన సినిమాలు, లేకపోతే ఈ పూర్వకాలం వాళ్ళు అయితే పూర్వ సినిమాలు బ్రహ్మాండంగా ఉండండి, ఇప్పుడు ఏం బాగుండవు అని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటుంటారు. ఆ సావిత్రి, నాగేశ్వరరావు, లేకపోతే రామారావు, ఎస్వి రంగారావు, లేకపోతే నర్తనశాల సినిమా, పాండవ వనవాసం, లేకపోతే ఇంకా అలాంటివన్నీ ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటారు. అది మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవడం అంటే. అలాగా మననం చేసుకోవడం వల్ల ఆ మంత్రం ఇప్పుడు రామ 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 అలా అదే పనిగా అనుకుంటూ ఉంటాం అన్నమాట. అది రక్షిస్తుంది. దేని నుంచి రక్షిస్తుంది అంటే దేని నుంచి అయినా రక్షిస్తుంది. రక్షణ అంటే అన్ని విషయాల్లో, దానిని మంత్రం అంటారు. మరి యంత్రం అంటే, యంత్రం ఏం చేస్తుందో ఇందాక చెప్పుకున్నాము. దాన్ని చూస్తూ ఉంటే మన చేతనత్వంలో మార్పు వస్తుంది. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, ఈ సృష్టిలోని జీవులందరినీ నేను యంత్రం మీద కూర్చోబెట్టి గిర్రం తిప్పుతూ ఉంటాను. మనం ఎలాగైతే ఒక రంగుల రత్నం అంటే మెర్రి గోర ఉండటం కదా, రకరకాల ఏనుగులు లేకపోతే గుర్రాలు అలాంటి బొమ్మలు ఉంటాయి, దాని మీద కూర్చోబెడతాడు మనల్ని. కూర్చున్న తర్వాత వాడు తిప్పుతూ ఉంటాడు, గిర్రం తిరుగుతుంది నా చుట్టూ, కాసేపు తిప్పిన తర్వాత ఆపేస్తాడు. అది రంగుల రత్నం. అలా రంగుల రత్నం మీద తిరుగుతున్నట్టుగా భగవంతుడు ఏం చెప్పాడంటే, యంత్రారూఢాని మాయయా, మాయ అనే యంత్రం మీద నేను వీళ్ళందరినీ కూర్చోబెట్టాను, గిర్రం తిరుగుతూ ఉంటారు, వాళ్ళకేం తెలియదు. ఆ మాయ గురించి ఏం చెప్పారు కృష్ణుడు, మమ మాయ దురత్యయ, నా మాయ అంత తొందరగా దాటడానికి వీలు లేనిది. మమ మాయ దురత్యయ అంటే కష్టసాధ్యం తప్ప అసాధ్యం కాదు. అలాగా యంత్రం ఏం చేస్తుందంటే మనిషిని ఒక పద్ధతిలో తీసుకెళ్తుంటుంది అనమాట. అది గుండ్రంగా తిప్పే వీలు అనుకోండి, గుండ్రంగా తిప్పేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఎస్కలేటర్ అనుకోండి, ఇలాగ నుంచుంటే అలా పైకి తీసుకెళ్ళిపోతుంది, కిందకి దింపేది అనుకోండి, పైన నుంచుంటే కింద మెట్లన్నీ లేకుండా కిందకు వచ్చేస్తాం. అలాగే ఒక విమానం ఉంది, అది ఒక యంత్రం, అమెరికాలో ఎక్కాం, ఇండియాలో దిగుతాం, మనం ఏం చేయక్కలేదు, అది ఎక్కడమే. అలాగా ఒక యంత్రం ఏం చేస్తుందంటే, మన ఒక కాగితం మీద రాసుకున్నాం యంత్రం, కాగితం మీద రాసుకుని మనం ఎదురుకుండా పెట్టుకున్నాం, మనకున్న ప్రస్తుతం ఉన్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైనా ఒక యంత్రాన్ని తీసుకోవడం, ఆ యంత్రానికి షోడశ ఉపచార పూజ చేయటం, ఆ తర్వాత ఆ యంత్రానికి సంబంధించిన మంత్రం ఏదైతే ఉందో అది రోజుకి ఇన్నిసార్లు జపం చేయటం, ఇది ఉంది. ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ యంత్రానికి ప్రాణశక్తి వస్తుంది. ప్రాణశక్తి వచ్చినప్పుడు దాని నుంచి వచ్చిన వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఉపయోగించుకొని మన కార్యక్రమాలు నెరవేర్చుకుంటాం. దీన్ని ఇంకొంచెం బాగా అర్థం చేసుకోవాలంటే, ఆదిశంకర్లు మొత్తం భారతదేశాన్ని 3 సార్లు పాదయాత్రతో కవర్ చేసినప్పుడు, ఇదివరకు అమ్మవారి విగ్రహాలు చాలా భీకరంగా ఉండేవిట. అప్పుడు ఏం చేశారు ఆయన, అమ్మవారి రూపాలన్నీ సౌమ్యంగా మార్చేశారు. సౌమ్యంగా మార్చేసినప్పుడు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు విగ్రహం కింద. ఆ శ్రీచక్రం యొక్క శక్తి వల్ల ఏమవుతుందంటే జనాలందరూ అక్కడికి రావడం, అక్కడ పూజా పునస్కారాలు చేసుకోవడం, అమ్మవారి అనుగ్రహం సంపాదించుకోవడం, మళ్ళీ వాళ్ళ కోరికలు తీర్చుకోవడం వెళ్ళడం జరుగుతుంది. అంటే యంత్రము ఎక్కడ పెట్టుకోవాలి, మనం ఎక్కడ కూర్చుంటాం, దాని మీద మనం కూర్చున్న దానిమీద మనం కూర్చోవాలి. అమ్మవారు ఎలాగైతే శ్రీచక్రం వేసి దాని మీద అమ్మవారు విగ్రహ ప్రతిష్ట చేశారు, అలాగా ఈ యంత్రము మన నెత్తి మీద అన్నా ఉండాలి, మన కింద అన్నా ఉండాలి. కొన్ని కొన్ని గుళ్ళల్లో పైకి చూస్తే సీలింగ్ మీద పద్మాలు ఉంటాయి, అంటే లోటస్, అష్టదళ పద్మం, లేకపోతే షోడశదళ పద్మం, అంటే 12 దళాలు, 16 దళాలు, 8 దళాలు, 4 దళాలు ఉన్నట్టుగా పైన పెయింటింగ్స్ అవి ఉంటాయి. అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా మన మీద అది పనిచేస్తుంది అన్నమాట, దాని ప్రభావం మన నెత్తి మీద పనిచేస్తుంది. నెత్తి మీద ఏముంటుంది, ఆలోచనలు ఉంటాయి. కూర్చుంటే ఏముంటుంది, మూలాధారం దాన్ని టచ్ అవుతుంది. కాబట్టి ఒక యంత్రం తీసుకుని ఆ యంత్రం మీద కూర్చున్నాం అంటే, అయ్యి బాబా యంత్రం మీద కూర్చోవచ్చా అంటే కూర్చోవచ్చు. మరి అమ్మవారిని కూర్చోబెట్టి విగ్రహాలు అన్నీ ప్రతిష్ఠింపజేశారు కదా, ఈ భగవంతుడిదే ఈ శరీరం అని చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి యంత్రానికి సంబంధించిన ఏదైతే ఉందో అది కాగితం మీద రాసుకొని దాని మీద ఒక గుడ్డపరుచుకుని దాని మీద మనం కూర్చున్నాం అనుకోండి, మూలాధారాన్ని అది యాక్టివేట్ చేస్తుంది. ఇంకా మనకు ఈ మోకాళ్ళు పాదాలు దగ్గర కూడా చక్రాలు ఉంటాయి, అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. అదే కనుక గొడుగులాగా నెత్తి మీద పెట్టుకున్నాం అనుకోండి, ఈ పైనుంచి సహస్రాన్ని మించి కింద వరకు పనిచేస్తాయి. ఈ ఏ డైరెక్షన్లో అయినా సరే యంత్రం మన మీద పనిచేస్తూ ఉంటుంది, మన చేతనత్వం మీద పనిచేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ భౌతిక శరీరాన్ని ఏం చేయదు, ఎప్పుడు అలాగే ఉంటుంది, అట్లా మార్పులే ఉండవు దాంట్లో. సాధన చేసిన వాడికి సాధన చేయని వాడికి శరీరం అలాగే ఉంటుంది. సాధన చేయని వాడికి కూడా ఇంకా అందంగా ఉండొచ్చు, సాధన చేసిన వాడికంటే. సాధన చేస్తున్నాడు కాబట్టి వీడు ఏదో అందంగా అయిపోతాడు, అలాంటివి ఏమి అవ్వవు. కాకపోతే ఒక రకమైన వెలుగు వస్తుంది వాళ్ళు, ఒక రకమైన చమక్కు కనిపిస్తుంటుంది. ఇది యంత్రం. ఇంకా తంత్రము అంటే తెలుగులో ఇప్పుడు ఎంబ్రాయిడరీ ఉందనుకోండి, సపోజ్ ఒక మామూలు గుడ్డకి ఎంబ్రాయిడరీ అల్లుతారు అంటే అల్లిక, రకరకాల పూలు ఆకులు లేకపోతే నెమళ్ళు ఇలాంటివి అవన్నీ కూడా మంచి మామూలు గుడ్డ మీద అవన్నీ రంగురంగుల దారాలతోటి అల్లుతారు. అలాగా తంత్రం ఉంటే అల్లిక. ఒక ఇల్లు కట్టాలి, వాట్ ఈజ్ తంత్రం అంటే, ఇదిగో ఇక్కడ ఎంట్రన్స్, ఇక్కడ హాలు, ఇక్కడ లివింగ్ రూమ్, ఇక్కడ గెస్ట్ రూమ్, ఇక్కడ బెడ్ రూమ్, ఇక్కడ బెడ్రూమ్, ఇక్కడ కిచెన్, ఇక్కడ డైనింగ్ హాల్, ఇంకా ఇవన్నీ కూడా చుట్టూ నడవటానికి వీలుగా, అలాగే ఇక్కడ కూర్చోవడానికి సిట్ అవుట్, ఇలాగ ఎలాగైతే ఒక ప్లాన్ చూస్తున్నాం, దట్ ఈజ్ తంత్రం ప్లాన్ అన్నమాట. ఏ ప్లాన్, ఇప్పుడు శ్రీచక్రం గీయాలంటే ఊరికే గీయటానికి వీల్లేదు, ఒక కొలతలు ఉంటాయి చక్కగా జాగ్రత్తగా అలా గీస్తేనే అది కరెక్ట్గా వస్తుంది. దాంట్లో 44 కోణాలు, ఇవన్నీ కూడా తంత్రము అంటాం. ఆ పద్ధతి ప్రకారం అరేంజ్ చేస్తే దాంట్లోంచి ఒక ఎనర్జీ మనకు బయటకు వస్తుంది. ఇప్పుడు బ్యాటరీస్ ఉన్నాయనుకోండి, వరుసగా పేరిస్తే ఒక లైన్లో పేరిస్తే దానికి మనకు శక్తి పెరుగుతూ వస్తుంటుంది. మనకు రిమోట్లో 2 బ్యాటరీలు ఉంటాయి, సపోజ్ ఒక బ్యాటరీ ఉండే ఉంటే 2 బ్యాటరీలు, 2 బ్యాటరీలు ఉన్నాయనుకోండి, అవి ఎలా కలపాలి, ప్లస్ మైనస్, ప్లస్ మైనస్ కలుపుకుంటే వెళ్ళాలి తప్ప ప్లస్ 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 కలుపుకుంటే ఏవి కరెంట్ రాదు దాంట్లో. ఆ అరేంజ్మెంట్ ఎలా ఉందో అలాగే ఈ తంత్రము అనే దాంట్లో దాన్ని ఎలాగ నిర్మించాలి అని, ఎలాగ నిర్మించాలి అనేది తంత్రము దాని గురించి చెప్తుంది. ఆ తంత్రం ప్రకారం యంత్రాన్ని నిర్మిస్తారు, ఆ యంత్రము ఏం చెయ్యాలో అది మంత్రం చెప్తుంది. కాబట్టి మంత్రం అనేది రక్షిస్తుంది, యంత్రం అనేది మనని నడిపిస్తుంది, తంత్రం అనేది నిర్మిస్తుంది. ఒక కొత్త యుగాన్ని నిర్మించాలి, దానికి ఒక యంత్రం కావాలి, మహాకాల చక్రవర్తి యంత్రము. మన్ని దానికి తంత్రం అనమాట, అది మహాకాల చక్రవర్తి యంత్రం ద్వారా వచ్చి ఏ తంత్రంతో చేశారో అది మన్ని ఏం చేస్తుంది, కొత్త యుగాన్ని నిర్మిస్తుంది. యంత్రం ఏం చేస్తుంది, మనని అటు నడిపిస్తుంది. మంత్రం ఏం చేస్తుంది, మనని రక్షిస్తుంది. మనం రక్షించడం ఏంటండి అంటే, ఇలాంటివి జరగకుండా సృష్టిలో వ్యతిరేక దిశలో పనిచేసే ఆసురీ శక్తులు ఉంటాయి. ఆ ఆసురీ శక్తులు ఎప్పుడూ రెడీగా ఉంటాయి, కాస్త మంచి పని చేస్తుంటే వచ్చి ఏదో రకంగా ఇంట్లో అల్లకల్లో వచ్చేట్టు చేస్తాయి, ఇంట్లో గొడవలు ఒకళ్ళకొకళ్ళు పడకుండా చేస్తాయి, లేకపోతే ఎవరు చేస్తున్నారు వాళ్ళ మీదే డైరెక్ట్ అటాక్ చేస్తాయి. అభిరామేశ్వరరావు గారు అని చెప్పి మాస్టర్ అంటే ఆయన నేను 1-2 సార్లు చూశాను. విశ్వనాథం గారు, అభిరామేశ్వరరావు గారు మంచి ఫ్రెండ్స్, వాళ్ళందరూ కలిసి పనిచేసేవాళ్ళు. వాళ్ళు సినిమాలకు వెళ్ళేవాళ్ళం మీద కూడా ఈ మధ్య మేధాపత్రికలో రాశారు ఆయన, చదివే ఉంటారు. అభిరామేశ్వరరావు గారికి ఈ పనులు చేస్తున్నప్పుడు ఆ సూక్ష్మ లోకాల్లో ఆయన పనిచేస్తున్నప్పుడు ఆయన మీద అటాక్ జరిగి ఆయన హార్ట్ అటాక్ వచ్చింది. అంటే సూక్ష్మ లోకాల్లో పనిచేయడం వల్ల ఏదో ఇబ్బందులు వస్తాయి అని మటుకు భయపడకండి. ఎవడు ఎక్కువ పని చేస్తే వాడి మీదకి వస్తాయి, కాకపోతే వాడికి రక్షణ కోసం ఇవన్నీ మరి ఊరికే ఇవ్వలేదు. ఆ యోగేశ్వరీదేవి గురించి ఇచ్చారు, ఇచ్చి ఈ చేతిలో ఆయుధాలు ఇచ్చారు చూసారా. ఆ ఆయుధాలను ఊరికే పూలు పెట్టి పూజ ఇచ్చడం కాదు, వాటిని వాడుకోవడం నేర్చుకోండి అని కూడా చెప్తారు. అంటే మనం మహాయోగేశ్వరీదేవి ఇచ్చారు, బాగుంది, 7 తలకాయలు ఉంటాయి, 14 చేతులు ఉంటాయి, వాటిలో ఆయుధాలు ఉంటాయి, ఓ బ్రహ్మాండంగా ఉంది, ఏమి బ్రహ్మాండంగా ఉంది అన్నంత మాత్రం మనకేం ఉపయోగం లేదు. ఆ మంత్రం చేయటం ఒకటి, ఆ 7 తలలకి సంబంధించిన 7 వర్ణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు తెలిసినవి. విబ్జిఆర్, విబ్జిఆర్ అంటే తెలుసు కదా, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో, రెడ్. ఆ విబ్జిఆర్ ఎల్లో రెడ్, ఈ 7 సూర్యుడి కిరణాలను ఒకటి 7 అయితే ఏ వస్తాయో అవే ఉంటాయి అక్కడ కూడా. అవే మన శరీరంలో సహస్రారం నుంచి మూలాధారం వరకు ఉంటాయి. సహస్రారం వైలెట్ అనుకోండి, మూలాధారం రెడ్ అండ్ వరుసగా విబ్జియార్ అనమాట పయనించి కిందకి. ఇవన్నీ కూడా మహాకాల చక్రవర్తి యంత్రాన్ని వాడుకోవడం ఎలా అనేది ఈ అనుగ్రహమాల మంత్రం చెప్తుంది అనే విషయం మాస్టర్ చెప్పారు. మనం ఇప్పటివరకు ఏం చేసాం, మంత్రం అంటే ఏంటి, యంత్రం అంటే ఏంటి, తంత్రం అంటే ఏంటో చెప్పుకున్నాం. ఇది అయిన తర్వాత మామూలుగా ఉండే శ్రీచక్రంలో మనకు మహాకాల చక్రవర్తి యంత్రంలో ఉన్నదానికి తేడాలు ఏంటంటే, దాంట్లో అష్టదళ పద్మం అంటే 8 దళాలు ఉంటాయి దాంట్లో. అష్టదళ పద్మం అలా ఉంటుంది, ఇక్కడ మహాకాల చక్రవర్తి యంత్రంలో అక్కడ గ్రహాలు ఉంటాయి. అలాగే షోడశదళ పద్మం అంటే 16 దళాలు ఉన్న పద్మం ఉంటుంది. ఆ షోడశదళ పద్మంలో మనకు శ్రీచక్రంలో ఏముండవు, కానీ ఇక్కడ చంద్రుడి కళలు ఉంటాయి, అమావాస్య మొదలుపెట్టి పౌర్ణమి వరకు. అలాగే మేఖల అంటే చుట్టూ ఇలాగా 3 గీతలుండి 4 వైపుల ఓపెనింగ్ ఉంటుంది. ఆ 4 వైపుల ఓపెనింగ్ ఉండి 3 గీతలు ఉన్నవి మామూలుగా ఉంటాయి శ్రీచక్రంలో. మహాకాల చక్రవర్తి యంత్రంలో అక్కడ 28 నక్షత్రాలు ఉంటాయి. ఇలాగా మహాకాల చక్రవర్తి యంత్రంలో శ్రీచక్రం కంటే అడిషనల్గా మనకు కనిపించేవి 28 నక్షత్రాలు, 16 కళలు, 12 రాసులు, ఇది చెప్పడం మర్చిపోయినాను, 12 రాసులు, గ్రహాలు 7, ఇవన్నీ కూడా మనకు మహాకాల చక్రవర్తి యంత్రంలో ఉంటాయి. ఇది ఎందుకు తీసుకోవాలి అంటే, ప్రస్తుతం ఉన్న మానవ జాతి అంతా కూడా మామూలుగా ఈ శరీరాలు ఎక్కడి నుంచి తయారవుతుందంటే గ్రహ ప్రభావం వల్ల తయారవుతుంది. అందరి శరీరాలు ఈ కొత్త యుగాన్ని నిర్మించడానికి కావాల్సిన శరీరం గ్రహ ప్రభావాల వల్ల నిర్మితమైతే పనికిరాదు. మరి దీనివల్ల నిర్మితం అవ్వాలి, గ్రహాలకు అతీతమైన తేజస్సు ఏదైతే ఉందో దాని ద్వారా తయారవ్వాలి. మనం కింద చాలా చెప్పుకున్నాం, మహాపరానిర్వాణ ప్లేన్లో ఉన్న అంటే సత్యలోకంలో ఉన్న శక్తి ఏదైతే ఉందో అక్కడి నుంచి ఈథర్ అంటే పదార్థం, ఆ ఈథర్ మన ఈథరిక్ బాడీని తయారు చేయాలి అది చెప్పుకున్నాము. ఆ రకంగా కావాలి అంటే ఈ గ్రహాల నుంచి, ఈ రాసుల నుంచి, ఈ వీటన్నిటినీ దాటి మనం ఆ బిందు స్థానం నుంచి శక్తిని డైరెక్ట్గా సంపాదించుకోవాలి. అలాగే అసలు 16వ కళ నిత్య అని చెప్పుకున్నాం, ఈ నిత్య అనే కళ ఏదైతే ఉందో ఆ కళని మనం ధ్యానంలో కనుక దర్శిస్తే జన్మ, మృత్యు, రోగ, రహం ఇలాంటివి ఏమి ఉండవు. దాంట్లో జన్మ ఉండదు, మృత్యు ఉండదు, రోగం ఉండదు. ఇంక జన్మ మృత్యు లేదా రోగం ఎక్కడుంటుంది అంటే వాడు పుట్టడం చావడం రోగాలతో రుష్టులతో బాధపడటం దుఃఖం ఉండడం ఏమి ఉండదు, ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. దీన్నే మనం పంచకోశాలు చెప్పుకుంటున్నప్పుడు ఆనందమయ కోశంలో ఉంటే, ఎవరైతే ఆనందమయ కోశం పరబ్రహ్మని ఉపాసన చేసి తెలుసుకుంటారో ఆ ఆనందమయ కోశం ఒక్కసారి వాళ్ళకి టచ్ అయినా వాళ్ళకి ఎప్పటికీ రోగం రాదు, మృత్యువు రాదు. అంటే ఆ శరీరం పడిపోతుంది కాబట్టి వాడు చచ్చిపోయాడు మృత్యుని జయించాడు అనడానికి లేదు అన్ని అబద్ధాలు అనకూడదు. మృత్యు ఎవరికి అంటే శరీరము పంచభూతాలతో తయారైంది కాబట్టి అది ఎంతవరకు దాన్ని మనం ఉపయోగించగలము అంతవరకు ఉపయోగించుకుని మనం వచ్చిన పని అయిపోయిందని తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ బాడీని వదిలేసి మనం ఉంటాం. మళ్ళీ బాడీ వచ్చినా కూడా మనకు తెలుస్తుంది, అప్పుడు ఆ బాడీలో ఈ పని చేశాము, మళ్ళీ ఈ బాడీలో ఈ పని చేయడానికి వచ్చామని తెలుస్తుంది. ఈ మధ్యలో కూడా మనకి ఎక్కడ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది తప్ప, ఎక్కడైతే కాన్షియస్నెస్ బ్రేక్ అవుతుందో అక్కడ మృత్యు ఉంది. ఎక్కడైతే కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ ఉందో అక్కడ మృత్యుంజయత్వం ఉన్నది, అక్కడ రోగం లేదు, అక్కడ ఎప్పుడు ఆనందమే ఉంటుంది, ఎప్పుడు భగవత్ ప్రణాళికే ఉంటుంది, ఇంకేం ఉండదు. ఇది పంచకోశాల గురించి చెప్పుకున్నది ఏది నిజం. ఇక్కడ మహాకాళ చక్రవర్తి యంత్రంలో కూడా ఆ బిందువు అదే, ఆ బిందువు ఆనందమయం, బిందువు ఎప్పుడు కూడా ఆనందమయం. అలాంటి ఆనందమయ స్థితి ఏదైతే ఉందో అక్కడికి వెళ్తాం. ఈ నక్షత్రాల గురించి రెండు మూడు ముక్కలు చెప్తున్నా. అదేంటంటే ఆ నక్షత్రాలు ఏం చేస్తాయంటే ఈ మొత్తాన్ని సమభాగాలుగా చేయటం అన్నమాట. 360 డిగ్రీలుగా కనిపించే ఈ ద్విచక్రం అంతా కూడా ఏదైతే ఉందో దాన్ని సమభాగాలుగా చేయటం. నక్షత్రం అంటే ఈక్వల్ పార్ట్ అని అర్థం. ఆ ఒక్కొక్క ఈ పార్ట్కి ఒక్కొక్క పేరు పెట్టారు. సపోజ్ దాంట్లో ఆర్ద్ర అని ఒక పేరు ఉందనుకోండి, అది లక్ష్మీప్రదం. ఎప్పుడైతే సూర్యుడు ఆర్ద్ర నక్షత్రంలోకి వస్తాడో అప్పుడు చేసే శ్రీ సూక్తంతో చేసే లక్ష్మీ ఉపాసనకి అత్యంత ప్రభావం ఉంటుందన్నమాట. మాస్టర్ ఇచ్చిన మహాలక్ష్మి ఉపాసన సూర్యుడు ఆర్ద్ర నక్షత్రంలో ఉండగా చేసి చూడండి, ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. అలాగే ధనిష్టలో ఉండగా చేస్తే సంపద వస్తుంది. అలాగే మఖ అనే నక్షత్రం ఉన్నప్పుడు యజ్ఞం బాగా జరుగుతుంది. మఖ అంటేనే యజ్ఞం, మఖలో యజ్ఞాలు చేయాలన్నమాట, అంటే సింహరాశిలో మొట్టమొదటి నక్షత్రం. అలాగే ఆశ్లేష ఉందనుకోండి, ఆశ్లేషలో లక్ష్మణుడు శత్రుఘ్నుడు పుట్టారు.
చాలా ఎక్కువ,
ఒక నిమిషం ఆపుతాయి. ఒక నిమిషం ఆపుతా, తర్వాత చెప్తా. తర్వాత మూల అనే నక్షత్రం ఉందనుకోండి, మూల మన మూలాధారంలో ఉన్న కొండలని శక్తికి సంకేతం. ఇప్పుడు వస్తుందా? హలో 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 హలో
you're trying to reach is currently unavailable. Please leave a message after the beep.
Hello? Hello, what are you? నీ కాళ్ళు ఎండ్ అయిపోయింది, మళ్ళీ వచ్చా? నేను కాళ్ళు పొరపాటున కట్ చేశాను అక్కడ. వచ్చింది వచ్చింది. ఓకే అలాగే ఆశ్లేష ఉందనుకోండి, ఆశ్లేష దేనికి గుర్తు అంటే ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణుడు శేషుడి యొక్క అవతారం అంటే జ్ఞానానికి గుర్తు. ఈ రకంగా నక్షత్రాలు అవన్నీ మనకి ఇస్తాయి. అందుకని మనకు మహాకాల చక్రవర్తి యంత్రం గురించి ఇవాళ బ్రీఫ్గా తెలుసుకుంటూ నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా డీటెయిల్స్ బాగా ఒక్కొక్క విషయం అంటే బిందు అంటే ఏంటి, త్రికోణం ఏంటి, చతుర్దశ ఏంటి, అంతర్దశారం ఏంటి, బహిర్దశారం, అలాగే అష్టదళం ఏంటి, తర్వాత ద్వాదశ దళం, తర్వాత షోడశ దళం, తర్వాత మేఖల, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. ఆ చెప్పుకునే దానికి అంతటిని కూడా వినియోగం ఏంటి అంటే, అంటే ఈ మహాకాల చక్రవర్తి యంత్రం గురించి తెలుసుకోవటం, అలాగే అనుగ్రహమాల మంత్రం చేయటం అనే వాటి యొక్క ఉపయోగం ఏంటి, వినియోగం ఏంటి అంటే ఈ భూమి మీద దుష్ప్రవృత్తుల నిర్మూలనం, సత్ప్రవృత్తుల సంవర్ధనం. ఇది అశ్వమేధం. యాక్చువల్గా అశ్వమేధం చేయాలంటే దుష్ప్రవృత్తుల నిర్మూలన జరగాలి. దుష్ప్రవృత్తుల నిర్మూలన జరగాలంటే మాస్టర్ కొటేషన్స్లో మొన్న వచ్చిన పత్రికల్లో కూడా ఉంది, యుద్ధం కూడా ఒక అశ్వమేధమే. పూర్వకాలం అశ్వమేధం చేసేవాళ్ళు, అశ్వమేధం చేసినప్పుడు గుర్రం వదిలితే ఎక్కడ ఏమన్నా ఆవరణ అడ్డగిస్తే వాళ్ళని ఓడించేవాళ్ళు. ఆ రకంగా ఏంటంటే వాళ్ళ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని భూమి మీద అంతా కూడా వర్తిల్లేటట్టుగా చేసేవాళ్ళు. ఆ రకంగా దుష్ప్రవృత్తుల్ని అరికట్టేవాళ్ళు, దుష్టులందరినీ కూడా అరికట్టేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి మనం ఈ అనుగ్రహమాల మంత్రం ద్వారా అశ్వమేధ యజ్ఞం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితాన్ని సాధించాలి అంటే మనం ప్రతివాళ్ళం కూడా జగజ్జని మహాయోగేశ్వరీదేవి యొక్క అనుగ్రహాన్ని సంపాదించడం, ఆ వచ్చిన శక్తి ద్వారా మనం చేసే యజ్ఞాల ద్వారా దుష్ప్రవృత్తుల నిర్మూలనం చేయటం, మహాకాల చక్రవర్తి సింహాసనం ఏదైతే ఉందో దాన్ని మహాకాల చక్రవర్తి సైనికులుగా మనం పనిచేస్తూ మహాకాల చక్రవర్తి సామ్రాజ్యాన్ని స్థాపించడం, ఇది మహాకాల చక్రవర్తి యంత్రాన్ని ఆవిష్కరిస్తూ మాస్టర్ చెప్పిన మాట. కాబట్టి మనందరం ఆ దిశగా ఏం చేస్తాం, ఇప్పుడు చెప్పుకున్న దిశగా ఏం చేస్తాం, దాంట్లో ఉన్న డీటెయిల్స్ ఇంకొంచెం మహాకాల చక్రవర్తి యంత్రం ఉన్న డీటెయిల్స్ ఏమిటి తెలుసుకుంటానికి నెక్స్ట్ క్లాస్లో ప్రయత్నం చేస్తాం. ఆ క్లాస్లో మీ అందరికీ తేజ ఒక వీడియో క్లిప్పింగ్ చూపిస్తూ ఉంటుంది, అది చూస్తూ ఇది వింటూ ఉంటే మీకు బాగా అర్థమవుతుంది. అంతవరకు స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిం మహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్య లోకా సమస్త సుఖినో, లోకా సమస్త సుఖినో, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.